സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം.
രണ്ടവ അധ്യായം 31 ശ്ലോകം.
സ്വധർമ്മമപി ചാവേക്ഷ ന വികമ്പിതുമർഹസി ധർമ്യാധിയുദ്ധാശ്രേയോ യത് ക്ഷേത്രിയസ്യ ന വിദ്യതേ.
ആധ്യാത്മിക ദൃഷ്ടി, ധാർമ്മിക ദൃഷ്ടി, ലൗകിക ദൃഷ്ടി, ഈ മൂഡ് ദൃഷ്ടിലോ అంటే మూడు దృక్కోణాలలో మనిషి ఆలోచించాలి. ఏ పని చెయ్యాలన్నా కూడా ప్రతి పనికి ముందు ఈ మూడు దృక్కోణాలు అవసరం. అయితే ఈ మూడు అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టి ఉన్నవాడికి ఈ లౌకిక ధార్మిక దృష్టి, లౌకిక దృష్టి ఇది వ్యావహారికం, ఆధ్యాత్మిక దృష్టి పారమార్థికం. కనుక కృష్ణ పరమాత్మ ఈ మూడు దృక్కోణాలు చెప్తున్నారు ఇక్కడ. జ్ఞాని అయితే ఆధ్యాత్మిక దృష్టి, అజ్ఞాని అయితే నైతిక దృష్టి, లౌకిక దృష్టి. జ్ఞాని కావాలంటే ధార్మిక దృష్టి ఉంటేనే జ్ఞాని అవుతాడు. ధార్మిక దృష్టి లేకుండా జ్ఞాని కాలేడు ఎవరు. ఇప్పుడు ఇంతవరకు ఆధ్యాత్మిక దృష్టి చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ధార్మిక దృష్టితో మన యొక్క కర్తవ్యాన్ని ఎలా నిర్ణయించాలి, నిర్వహించాలి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 29 శ్లోకాల్లో ఆధ్యాత్మిక దృష్టి పూర్తి చేశారు కృష్ణ పరమాత్మ. మనం ధార్మిక దృష్టిలో ప్రవేశించాం. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో 29 శ్లోకం గురించి ఇంకొంచెం వివరణ చెప్పాలని ఉన్నది. క్రిందటి వారం చెప్పాను, కానీ ఈ శ్లోకం రెండు అర్థాలు చెప్పాను, ఒక అర్థమని రెండవ అర్థమని. శంకరాచార్య వారు ఈ యొక్క శ్లోకానికి రెండు అర్థాలు చెప్తారు. వారి భాషలో చెప్పాలి అంటే అర్థమైన భాషలో అదొకసారి చెప్పి మళ్ళీ మన యొక్క ధార్మిక దృష్టికి వెళతాం. ఆశ్చర్యం అంటే ఏమిటి అంటే, మనం ఎప్పుడు ఇంతకుముందు చూడకపోతే మొదటిసారి చూస్తే ఆశ్చర్యపడతాం. అంతకుముందు ఎప్పుడు చూడకుండా ఒకేసారి మనం చూసామంటే సడన్గా అకస్మాత్తుగా ఆశ్చర్యపడతాం. దాన్ని ఆశ్చర్యం అంటారు. అంటే మనం చూడలేదు, నా దృష్టం పూర్వం, ముందు చూడలేదు. ఇంతకుముందు ఫస్ట్ టైం చూసాం అనుకోండి, ఆశ్చర్యపడతామా లేదా? అది ఇక్కడ ఆశ్చర్యవత్. వత్ అంటే ఆశ్చర్యము వలె అని అర్థం. ఆశ్చర్యము వలె, ఆశ్చర్యము వలె పశ్యతి కశ్చిత్ ఏనం అన్నారు కృష్ణ పరమాత్మ. ఆశ్చర్యము వలె చూస్తాడు అన్నాడు. అంటే ఏమిటి? జ్ఞాని, గురు, శిష్య, ఇక్కడ ముగ్గురు గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఆత్మని తెలుసుకున్నవాడు జ్ఞాని, ఆత్మని తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యంగా చూస్తాడట. అది మూడు విధాలుగా ఎట్లా అన్వయం చేయాలి చెప్తాను నేను తర్వాత. కనుక ఒకరేమో ఆశ్చర్యంగా చూస్తారు, ఆశ్చర్యము వలె చూస్తారు. ఇంకొకరేమో ఆశ్చర్యము వలె చెప్తారు. ఒక ఆశ్చర్యంలాగా ఒకదాన్ని మనం చూస్తే ఎట్లా ఆశ్చర్యపడతామో అదేవిధంగా ఈ ఆత్మ కూడా ఆశ్చర్యం వలె చెప్తారు గురువు గారు. వినేవాళ్ళు కూడా ఆశ్చర్యంగా వింటారు అన్నారు. ఒక ఆశ్చర్య విషయం లాగా, ఎలాగైతే ప్రపంచంలో జనాలందరూ ఆశ్చర్యపడుతూ ఉంటారో ఆశ్చర్యము వలె శ్రోత, శిష్యుడు కూడా వింటూ ఉంటాడు అన్నారు. అక్కడ ఆశ్చర్యము వలె అనే అర్థం రావాలి. దీనికి అన్వయం ఎలా చెప్పుకోవాలి? మూడు రకాలుగా. అది చెప్పడానికి ముందు రెండవ అర్థం ఏం చెప్పాను? ఇప్పుడు చెప్పింది మొదటి అర్థం. రెండవ అర్థం ఏమిటంటే, ఈ ఆత్మను దర్శించేవాడు ఆశ్చర్యతుల్యుడు అని అర్థం. ఈ ఆత్మని దర్శించేవాడు అంటే జ్ఞాని ఆశ్చర్యతుల్యుడు. ఇందాకేమో జ్ఞానమే ఆత్మే ఆశ్చర్యం అన్నాం, ఇప్పుడు ఆత్మని పొందినవాడు ఆశ్చర్యం. మొదటి అర్థంలో ఏం చెప్పాం? ఆత్మ అనేటువంటిది ఒక ఆశ్చర్యం వలె అందరూ చూసేవాడు, తెలుసుకునేవాడు, చెప్పేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాం? వ్యక్తిని గురించి చెప్తున్నాం. ఆత్మని తెలుసుకున్నవాడు ఆశ్చర్యతుల్యుడు అన్నాం. ఆశ్చర్యతుల్యుడు అంటే ఆశ్చర్యంతో సమానం అని అర్థం. కొంచెం కష్టం, అందుకే నేను మళ్ళీ ఈవేళ కూడా చెప్పాలనిపించింది. నా కోసం చెప్పుకుంటున్నా, మీరు కూడా విని ఆనందించండి. ఇందాక చెప్పిన అర్థం ఏమిటంటే, ఆత్మ విషయంలో ఆశ్చర్యం. రెండవ అర్థంలో ఏమిటి? ఆత్మను తెలుసుకునే వాళ్ల విషయంలో, వినేవాళ్ల విషయంలో, చెప్పేవాళ్ల విషయంలో ఆశ్చర్యం. ఇందాక చెప్పింది ఆత్మ విషయం, ఇప్పుడు అది ఆశ్చర్యమే. ఇప్పుడు వ్యక్తి ఆశ్చర్యతుల్యుడు అన్నాం. ఇక్కడ ఏమని చెప్పాలి మనం? ఈ ఆత్మని దర్శించువాడు ఆశ్చర్యతుల్యుడు అన్నారు. ఆశ్చర్యము వంటి వాడు అని అర్థం. ఆశ్చర్యం వంటి వాడు. అదేవిధంగా ఈ ఆత్మని గురించి చెప్పువాడు అంటే చెప్పేవాడు ఎవరైతే ఉన్నాడో గురువు, ఆయన కూడా ఒక ఆశ్చర్యమే. ఇందాక ఆశ్చర్యంగా చెప్తాడన్నాం ఆత్మని గురించి, ఇప్పుడు చెప్పేవాడే ఆశ్చర్యం అన్నాం. చెప్పే గురువే ఆశ్చర్యతుల్యుడు. అర్థమైందా? చెప్పేటటువంటి గురువే ఆశ్చర్యతుల్యుడు అంటే ఆశ్చర్యం, ఆయనే అద్భుతం అని అర్థం. ఆ గురువే ఒక అద్భుతం. సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఎవరంటే ఆత్మ గురించి చెప్పే గురువు ఆశ్చర్యతుల్యుడు అని అర్థం. మూడవ వారెవరు? శిష్యుడు. ఆ వినేవాడు కూడా ఆశ్చర్యతుల్యుడే. అసలు ఎవరండి వినేది ఆత్మ గురించి ఈ రోజుల్లో, కలియుగంలో? ఆశ్చర్యతుల్యుడు వినేవాడు కూడా. ఆత్మను తెలుసుకున్నవాడు ఆశ్చర్యతుల్యుడు, ఆత్మ గురించి చెప్పేవాడు ఆశ్చర్యతుల్యుడు, ఆత్మ గురించి వినేవాడు ఆశ్చర్యతుల్యుడు అంటే సమానుడు, ఆశ్చర్యం వంటి వాడు. నాలుగో లైన్ ఏంటి? తెలుసుకున్నా, చెప్పినా, విన్నా కూడా అర్థం కాని వాడు ఎవడో ఉంటాడు చూసారా? తెలుసుకున్నాను అనుకుంటూ ఉంటాడు, ఏ చెప్తున్నాను ఆత్మ గురించి అనుకుంటుంటాడు, వింటూ ఉంటాడు, కానీ అర్థం కాకుండా ఉండేవాడు ఒకడు ఉన్నాడు. ఎంత చెప్పినా వాళ్ళు ఆశ్చర్యతుల్యులు అన్నారు వాళ్ళు కూడా. అంటే అర్థం ఏమిటో తెలుసా? దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు వేల 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 కోట్లల్లో ఒక్కడు ఉంటాడు, చాలా అరుదు అని అర్థం. అది ఈ శ్లోకం, బ్యూటిఫుల్ శ్లోకం. ఇది అర్థం చేసుకోవడానికి కనీసం 20 సంవత్సరాలు శాస్త్రం చదవాలి ఈ శ్లోకం అర్థం కావడానికి. దానిలో ఉన్నటువంటి లోతు అర్థం చాలా కష్టం. అప్పటికప్పుడు మాకు అర్థమైనట్లే ఉంటుంది, కానీ ఇంకా అర్థం ఉంది. ఇప్పుడు దీన్ని ఎట్లా అన్వయం చేయాలి చూడండి. జ్ఞాని, గురువు, శ్రోత, శిష్యుడు, నలుగురని చెప్పారు కదా, నాలుగు లైన్లు నలుగురికి. జ్ఞాని, గురువు, శిష్యుడు, అర్థం కానివాడు ఉన్నారు కదా. ఈ నలుగురికి ఎట్లా చెప్పాలంటే, ముగ్గురికి చెప్తే చాలు, నాలుగో వాడు ఎందుకు మనకు అర్థం కానివాడు? యం అయం ఆత్మానం పశ్యతి, ఆ శ్లోకానికి అన్వయం. యం అయం ఆత్మానం పశ్యతి, పశ్యతి అంటే ఏంటి అర్థం? అంతఃకరణేన జానాతి. ఈ ఆత్మను ఎవరైతే అంతఃకరణము ద్వారా తెలుసుకుంటాడో, యహ అయం ఆత్మానం, ఈ ఆత్మను అంతఃకరణము ద్వారా తెలుసుకుంటాడో, సహ ఆశ్చర్యతుల్యః భవతి, అతడు ఆశ్చర్యము వలె ఆశ్చర్యము వంటి వాడు అతను. ఆశ్చర్యతుల్యః భవతి. రెండు, ఇప్పుడు జ్ఞాని గురించి అయిపోయింది. యం ఆత్మానం యహ యం అయం ఆత్మానం పశ్యతి, ఆత్మ అంతఃకరణేన, అంతఃకరణేన జానాతి సహా ఆశ్చర్యతుల్యః భవతి. రెండు, యం యః అయం ఆత్మానం వదతి, ఎవరైతే ఈ ఆత్మ గురించి చెప్తాడో వదతి గురువు అని అర్థం. ఆ గురువు సహా ఆశ్చర్యతుల్యః భవతి, ఆ గురువు కూడా ఆశ్చర్యము వంటి వాడే అని అర్థం. అంటే నేనొక ఆశ్చర్యం, మీరొక ఆశ్చర్యం, చెప్పేవాడు ఒక ఆశ్చర్యం, వినేవాడు ఒక ఆశ్చర్యం, ఆశ్చర్యతుల్యః భవతి గురువు. మూడు, శిష్యుడు. యః అయం ఆత్మానం, ఎవరైతే ఈ ఆత్మను శృణోతి వింటున్నాడో శిష్యుడు, శిష్యః శృణోతి సహా ఆశ్చర్యతుల్యః భవతి, ఆ శిష్యుడు కూడా ఒక ఆశ్చర్యమే అంటున్నాడు. అందుకని గురువు గారు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఎవరన్నా ఆత్మజ్ఞానం చెప్తుంటే వింటానికి వస్తే వీడు ఒక ఆశ్చర్యమే. శిష్యులు కూడా గురువు గారిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా? మొదటి అర్థమేమో ఆత్మను గురించి ఆశ్చర్యం, ఇప్పుడేమో తెలుసుకునే జ్ఞాని ఆ గురువే ఆశ్చర్యం, శిష్యుడే ఆశ్చర్యమే, ఆశ్చర్యతుల్యులు అని అర్థం. ఆశ్చర్యమని కాదు, ఆశ్చర్యంతో సమానం. ఎలాగైతే ఒక విషయాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఉంటామో ఫస్ట్ టైం చూసినప్పుడు, ఫస్ట్ టైము, అంతకుముందు చూడలేదు, ఆశ్చర్యపడతాం, చూసారా ఇది అంతే అన్న, ఇది కూడా అంతే, అద్భుతం మహాద్భుతం అన్నారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవత్ చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం నచైవ వేద కశ్చిత్, శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఎంత కష్టం అన్నమాట ఆత్మ గురించి తెలుసుకోవడం అర్థం. సరే, తర్వాత మన శ్లోకానికి వెళతాం. ఇప్పుడు అర్థమైతే సరి, అర్థం కాకపోతే మళ్ళీ అర్థం అవుతుంది ఇంకొకసారి బాగా, మళ్ళీ మళ్ళీ వినాలి, అది అంతకంటే ఏం లేదు. ఇప్పుడు స్వధర్మం గురించి మాట్లాడుతున్నారు కృష్ణ పరమాత్మ. ధార్మిక దృష్టితో చూసినా నువ్వు యుద్ధం చెయ్యాలి అర్జున అని చెప్తున్నప్పుడు, సామాన్య ధర్మం విశేష ధర్మం అని చెప్తున్నాను పోయిన వారం. సామాన్య ధర్మం అంటే ఏం చెప్పాను? యమ నియమాలు అన్నాం. యమాలు ఎన్ని? ఐదు. నియమములు ఐదు: అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఈ ఐదు యమ అంటాం, యమములు అంటాం. అంటే ఏమిటి? అందరూ పాటించవలసినది అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇంతవరకు చెప్పాను క్రిందటి వారం. నియమాలు కూడా చాలా అవసరం, సామాన్య ధర్మాలే అవి కూడా అన్నారు. మొదటిది ఏమిటి? శౌచం అన్నారు. శౌచం అంటే శుద్ధత. శరీరం శుద్ధంగా ఉండాలి, వాక్కు శుద్ధంగా ఉండాలి, మనస్సు శుద్ధంగా ఉండాలి. మనస్సులో చెడు ఆలోచనలు రాకూడదు. చెడు ఆలోచనలు వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించి, భగవంతుడా నాకు ఈ చెడు ఆలోచనలు రాకుండా చెయ్యి అని ప్రార్థిస్తే ఆయన పోగొడతాడు. మన చెడు ఆలోచన వచ్చినప్పుడు దాంతోపాటే వెళ్ళామనుకోండి, ఆ చెడు ఆలోచన పెరిగి 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 పెద్దదై మహావృక్షం అయిపోయి మనల్ని పతనం చేస్తుంది. అందుకని శౌచం అంటే ఏమిటి? రోజు లక్స్ సోపులు వేసుకుని స్నానం చేయడం కాదు, క్రీములు రాసుకుంటే శుద్ధపడదు శరీరం. మనసులో ఆలోచనలు శుద్ధంగా ఉండాలి, అది భగవంతుడికి నిజమైన పూజ. నిజంగా మనకు భక్తి ఉంటే భగవంతుడి పూజ ఏది? మన శుద్ధమైన మనస్సే పుష్పం లాంటిది. భగవంతుడికి అటువంటి పుష్పాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఈ పుష్పం ఉందనుకోండి, కాసేపటికి వాడిపోతుంది, పెట్టంగానే అందంగా ఉంది చాలా ఈ పుష్పం. భగవంతుడు ఆనందిస్తాడు ఈ పుష్పం ఇస్తే. కానీ నిజమైన పుష్పం ఏది అంటే మనోపుష్పం, శుద్ధమైన మనస్సే పుష్పం. కనుక మనస్సును శుద్ధంగా ఉంచుకోవాలంటే ముందు శరీర శుద్ధత కావాలి, స్నానం చేయాలి. మూడు సార్లు తింటాం, రెండు సార్లు స్నానం చేయొచ్చు కదా కనీసం, లేదండి నీటి ప్రాబ్లం అనకూడదు. స్నానం చేయడం, శుద్ధమైన వస్త్రం కట్టుకోవడం, మనం ఉండే పరిసరాలు శుద్ధంగా ఉంచుకోవడం, మాట కూడా శుద్ధంగా ఉండడం. మనం మాట్లాడే మాట అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్తే అశుద్ధం అని అర్థం. కనుక శుద్ధంగా ఉండాలి మన మాట, మంగళకరంగా ఉండాలి. మాట్లాడితే నిరుత్సాహంగా అవతల వాళ్ళని బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు మన వాక్కు. కనుక మనం మాట్లాడేది కూడా శుద్ధంగా ఉండాలి. శరీర శుద్ధత, పరిసర శుద్ధత, వాక్ శుద్ధత ఉంటే మానసిక శుద్ధత వస్తుంది. ఇవి లేకుండా మానసిక శుద్ధత రాదు. అందుకని ఇవి ప్రయత్నం చేస్తే మనం వాటికి మనం పూజ ద్వారా మానసిక శుద్ధి వస్తుంది. ఇలాంటి సత్సంగం ద్వారా మానసిక శుద్ధి వస్తుంది. ఒక గురువు మహాత్ముల దగ్గరికి వెళితే మన మనసు శుద్ధపడుతుంది, మనసులో ఉన్నటువంటి మలినం అంతా పోతుంది. లేకపోతే మనసులో మలినం ఏర్పడి ఆ మలినం మనల్నే కబళించి వేస్తుంది మనిషిని. దిగులు చింతతో కుమిలిపోతాడు మనిషి. మలినం గనక ఉంటే మనసులో మనిషి సంతోషంగా ఉండలేడు. అది శౌచం అంటే. ఇప్పుడు ఈ నియమం ఎవరికండి? ఏ దేశస్తులకి, ఏ మతం వాళ్ళకి చెప్పండి? శరీరం శుద్ధంగా ఉండడం, వాక్కు శుద్ధంగా ఉండడం, మనసు శుద్ధంగా ఉండడం ఎవరికి, ఏ మతం వాళ్ళకి? అందరికీ. అన్ని దేశాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అందరికీ, మానవులందరికీ. కనుక సామాన్య ధర్మం శౌచం. తర్వాత సంతోషం. సంతోషంగా ఉండడం, తృప్తిగా ఉండడం కూడా చాలా అవసరం. అది సామాన్య ధర్మమే. మనకు భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిగా సంతోషంగా ఉండాలి. మన భార్య, పిల్లలు, గృహం భగవంతుడు ఇచ్చిన దాంతో సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. నాకు అది లేదే, ఇది లేదని చెప్పి కోరికలు అంతు లేదు కదా. కోరికలు పెరుగుతూనే ఉంటాయి మనిషికి, తృప్తి అనేదే మనిషికి సంతోషాన్ని ఇస్తుంది. భగవంతుడు నాకు ఇచ్చిన దాన్ని సంతోషపడుతూ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కానీ ఇంకా అది ఉంటే బాగుండే, ఇది ఉంటే బాగుండే అని చెప్పి కోరుకున్న కొద్దీ మనిషికి దుఃఖమే వస్తుంది. అందుకని ప్రపంచంలో సంతోషంగా ఉండేవాడు ఎవడో తెలుసా? తృప్తిగా ఎవరు ఉంటాడో వాడే సంతోషంగా ఉండేవాడు. తృప్తి లేని వాడికి సంతోషమే లేదు అసలు. తన భార్య, పిల్లలు, కుటుంబం, ధనం భగవంతుడు ఇచ్చిన దానితో సంతోషంగా ఉండేవాడే నిజమైన సంతోషి. లేనివాడు ఎంత ఉన్నా దరిద్రుడే. ధనం ఉన్నది ఇచ్చాడు భగవంతుడు, ఇచ్చాడు చాలు, నాకు తృప్తిగా ఉంది అంటే నువ్వు ధనవంతుడివి. ఎంత ఇచ్చినా కూడా ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని అన్నా అనుకో, అప్పుడు నువ్వు ఏమంటి? విత్తగాడివే కాదా? విత్తగాడి అనమాట, అడుక్కుంటున్నట్లే కదా. నాకు ఇంకొంచెం ఇస్తే, ప్రేమిస్తే, నాకు కొంచెం ఇంకొంచెం ఇస్తే అంటే ఏమిటి? నేను ఎప్పుడు విత్తగాడిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం. ధనవంతుని ఎట్లవుతాను నేను? సంతోషంగా ఉంటానా నేను? ఉండలేను. కనుక ఏం చెప్పారు అక్కడ? శౌచ సంతోష. అలా మనసులో సంతోషం ఉన్నప్పుడు ముఖంలో కూడా సంతోషం ఉంటుంది. మనసులో ఎప్పుడైతే సంతోషం ఉంటుందో, తృప్తి ఉంటుందో, ఆ ముఖంలో కనపడుతుంది. అది మనసులో అది లేదు, ఇది లేదు, అది లేదు అంటే అదే కనపడుతుంది కళ్ళల్లో, ముఖంలో కూడా. అప్పుడు మన ముఖం కనపడుతుంది అందరికి ఎట్లా కనపడుతుంది? దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఎప్పుడు ఒక రకంగా కాస్త ఆమదం రాసుకుంటే సరిపోతుంది, అట్లా ఉంటుంది ముఖం. అందుకని సంతోషం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు బయట ఊరికి నవ్వితే వచ్చేది కాదు, లోపల నుంచి రావాలి ఆ సంతోషం. లోపల నుంచి వస్తుంది సంతోషం. అది ముఖంలో కనపడుతుంది, కళ్ళల్లో కనపడుతుంది, మన యొక్క ముఖం మీద మనకు అది తాండవం చేస్తూ ఉంటుంది సంతోషం. ముఖం చూస్తేనే తెలుస్తుంది ఈ మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని. ఆరోగ్యంగా ఉండడం అంటే ఏమిటి? సంతోషంగా తృప్తిగా ఉన్నవాడే ఆరోగ్యవంతుడు. ఎప్పుడు ఏదో ఒకటి అంటే కొర చెప్పడం, తమిళంలో కొర అంటారు చూసారా, అంటే అది లేదు, ఇది లేదు, అది ఉంటే లేదు, ఇది ఉంటే బాగుండేది. ఎప్పుడు ఏదో ఒకటి తప్పు ఎంచుతూనే ఉండే వాళ్ళకి సంతోషం ఉండదు. కనుక అలా ఉండడం చాలా తేలిక, ఇలా ఉండడం కష్టం, సంతోషంగా ఉండడం కష్టం. భగవంతుడు కూడా వీడికి ఎంత ఇచ్చినా ఇంతే అని చెప్పి భగవంతుడు కూడా, ఆయన కూడా అలిసిపోతాడు. కనుక సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. మీరు సంతోషంగా ఉండేవాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతారా? దుఃఖంగా ఉండేవాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతారా? సంతోషంగా ఉండేవాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతారు. వాళ్లతో స్నేహం చేయాలని చూస్తారు. వాళ్లతో ఉంటే మనకు ఆనందం వస్తుందంటారు. మన సంతోషంగా లేమనుకోండి, తృప్తిగా లేమనుకోండి, మన పక్కన ఎవరన్నా ఉంటారా? ఉన్నా వాళ్ళకి సంతోషం ఉంటుందా? కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారు. వీడి పక్కన ఉంటే మనకు దిగులు చింత వస్తుంది, వీడు వద్దని చెప్పి వదిలిపెట్టిపోతారు. అర్థమైందా? అందుకనే మన సంతోషంగా ఉంటూ తృప్తిగా ఉంటూ మన పక్కన ఉండే వాళ్ళకు కూడా మన సంతోషాన్ని ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఉంటే కదా మనం ఇవ్వగలుగుతాం. సంతోష శౌచ సంతోష. తర్వాత తపస్సు. తపస్సు అనేది కూడా చాలా అవసరం. జీవితంలో ఒక నియమాన్ని పాటించడం అంటే వ్రతాలు చేయడం, ఉపవాసం ఉండడం, మౌనం ఉండడం, మౌనంగా ఉండడం, ఇటువన్నీ కూడా వ్రతాలు అంటాం, తపస్సు అన్నమాట. ఆహారం నియమాలుగా ఉండడం, ఆహారంలో ఇది ఈరోజు నేను తినను, ఉప్పు లేకుండా తింటాను ఈరోజు. ఉప్పులే ఉప్పిల్లాద స్వామి ఎవరు ఉన్నారు అక్కడ? ఉప్పులే అయ్యప్పన్, ఉప్పులు అయ్యప్పన్. ఎందుకు పెట్టారు అట్లాంటివన్నీ మనకు తెలుసా? ఆయనే ఉప్పు లేకుండా తిన్నాడు, అదేదో కథ కూడా మీకు తెలుసు, చూసారా? అటువంటి కథలు వింటే కానీ మనకు ఆ గొప్పతనం తెలియదు. ఉప్పిలి అప్పర్ అసలు కథ చాలా బాగుంటుంది. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని నియమాలు మనమే పెట్టుకొని మనమే ఆచరించడం నేర్చుకోవాలి. నియమాలతో ఉన్న జీవితమే చక్కగా ఆనందంగా ఉంటుంది. తపస్సు అంటే ఏమిటి? నా దేహాన్ని శరీరాన్ని నేనే కష్టపెట్టుకుంటాను. చెప్పులు లేకుండా ఎందుకండి శబరిమల వెళతారు చెప్పండి? అది తపస్సు. శరీరాన్ని కష్టానికి ఓర్చుకోవడానికి నేను అలవాటు చేస్తాను, అది తపస్సు అంటారు. అది సామాన్య ధర్మం అన్నారు. స్వాధ్యాయ నాలుగోది. మొదటిదేంటి? శౌచం. రెండు సంతోష. మూడు తపస్సు. స్వాధ్యాయం అంటే నాలుగోది, మన హిందువులమై పుట్టిన తర్వాత మన యొక్క గ్రంథాలను మనం చదవడం మన కర్తవ్యం. మన హిందూ ధర్మంలో ఏమేం గ్రంథాలు ఉన్నాయి? రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, ఇవన్నీ చదవాలి. గురువు దగ్గరికి వెళ్ళి చదవాలి. పెద్దవాళ్ళు చెప్తుంటే మనం వినాలి. అది దీన్నే స్వాధ్యాయ అంటాం. మనం ఎక్కడైతే సంస్కృతిలో పుట్టామో ఆ సంస్కృతికి సంబంధించినటువంటి గ్రంథాలని మనం చదవకపోతే, ఆదివారం అయితే చూడండి వాళ్ళు బైబిల్ పట్టుకుని ఎట్లా వెళతారు చర్చిలకి? మనం భగవద్గీత పట్టుకొని రావడానికి కష్టపడతాం. చిన్న పుస్తకం భగవద్గీత ఎప్పుడు బ్యాగ్లో ఉండాలి మనకు, ఎక్కడికి పోతున్నా అది చదువుతూ ఉండాలి. కనుక స్వాధ్యాయం అంటే మనం ఇక్కడ పుట్టిన తర్వాత మన యొక్క రామాయణం, భారతం, భాగవతం చదవకపోవడం మంచిది కాదు. చదవాలి తప్పకుండా. తర్వాత భగవద్గీత బాగా చదవాలి. దీన్నే స్వాధ్యాయం అంటారు. లేకపోతే కనీసం వివిధ తెలియని వాళ్ళు, మిగతా వాళ్ళు లలితా సహస్రనామము, సుప్రభాతము, విష్ణు సహస్రనామం అవన్నీ చదవాలి కనీసం. దీన్ని స్వాధ్యాయం అన్నాం. ఐదవది ఏమిటంటే ఈశ్వర ప్రణిధానం. ఈశ్వరునికి మనం శరణాగతి కావాలి. ఈశ్వరుడే నాకు రక్ష అనేటటువంటి భావన రావాలి. భగవంతుడే నాకు రక్ష, భగవంతుడిని నమ్మాలి ముఖ్యంగా. అలాంటిది ఈశ్వర శరణాగతి అంటారు, ఈశ్వర ప్రణిధానం అంటారు. ఇప్పుడు పదైనయ్యా, ఇవన్నీ సామాన్య ధర్మాలు. విశేష ధర్మాలంటే ఏమిటి అంటే వర్ణ ఆశ్రమ ధర్మాలు. బ్రాహ్మణులకి కొన్ని ధర్మాలు చెప్పబడినాయి, కొన్ని కర్తవ్యాలు చెప్పబడినాయి. బ్రాహ్మణుడైతే క్షత్రియులకు కొన్ని చెప్పబడినాయి, వైశ్యులకైతే కొన్ని చెప్పబడినాయి, శూద్రులకు కొన్ని కర్తవ్యాలు చెప్పబడినాయి. వాళ్ళు వాళ్ళ కుల ధర్మాన్ని బట్టి వాళ్ళు చెయ్యాలి. అది వర్ణధర్మం అంటారు. ఇంకా వివరం కావాలంటే వర్ణాశ్రమ ధర్మ పుస్తకంలో అన్నీ ఉంటాయి. ఆ పుస్తకంలో చదివితే రోజు పారాయణంలాగా చదవాలి. అది ఆ పుస్తకం కనీసం 100 సార్లు చదివితే ఏమిటనే తెలుస్తుంది. 100 సార్లు చదవాలి. మీరు 10 సార్లు కూడా చదివి ఉండరు, ఒకసారే చదవలేదండి అనకండి. తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఆ వర్ణ ఆశ్రమం తర్వాత చదివితే వర్ణం అంటే ఏమిటి, ఆశ్రమం అంటే ఏమిటి మనకు తెలుస్తుంది. ఆశ్రమం అంటే బ్రహ్మచర్య ఆశ్రమం, వివాహం కాకముందు ఉన్నటువంటి ఆశ్రమం బ్రహ్మచర్య ఆశ్రమం. వివాహం అయిన తర్వాత గృహస్థ ఆశ్రమం. గృహస్థ ఆశ్రమంలో కొంతకాలం ఉన్న తర్వాత వానప్రస్థ ఆశ్రమం. వానప్రస్థ ఆశ్రమం తర్వాత సన్యాసాశ్రమం. ఆశ్రమాల్లో వాళ్ళకి వాళ్ళ ధర్మాలు చెప్పబడినాయి. వాళ్ళ కుటుంబ ధర్మాలు గృహస్థులకి, బ్రహ్మచారికి వాళ్ళ యొక్క శాస్త్ర పఠన ధర్మం, గురు శుశ్రూష, వానప్రస్థులకి జప ఉపాసనలు, సన్యాసులకి మంత్రజపం, వేదాంత పఠనం, వేదాంత బోధనం చెప్పబడింది. కనుక వాళ్ళ వాళ్ళ స్వధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. ఆ వర్ణాల వాళ్ళు, ఆ ఆశ్రమం వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వధర్మాన్ని నిర్వర్తించడమే ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. స్వధర్మమపీచ అవేక్ష్య 31వ శ్లోకంలో క్రిందటి వారం చూస్తున్నాం. స్వధర్మ దృష్టితో చూసినప్పటికీ కూడా హే అర్జున, నవి కంపితుమర్హసి, నీవు కంపించవలసిన పని లేదు, నీవు కంపించవద్దు అంటే శోకించవద్దు, చెలించవద్దు, నీవు విచలితుడివి కావద్దు అని అర్థం. నీవు విచలితుడివి కావలసిన పని లేదు, అర్హసి. ఎందుకని కారణం చెప్తున్నారు. క్షత్రియస్య ధర్మాత్ యుద్ధాత్ శ్రేయః అన్యపి న విద్యతే. క్షత్రియుడికి ధర్మయుద్ధం కంటే వేరే ఏమీ చెయ్యవలసిన పని లేదు. ధర్మాత్ యుద్ధాత్, ధర్మం అంటే నీతి, నీతి అంటే న్యాయపరంగా మనం చెయ్యవలసిన యుద్ధం ఏదైతే ఉన్నదో ధర్మ్యాత్ యుద్ధాత్ అన్నాడు. అంటే ధర్మంతో కూడినటువంటి యుద్ధం అది, ధర్మానికి సంబంధించిన యుద్ధం అది, నువ్వు చెయ్యడం నీ కర్తవ్యం, అది ధర్మయుద్ధం. అటువంటి ధర్మయుద్ధం చెయ్యడం అనేది క్షత్రియుడికి కర్తవ్యం. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. క్షతం అంటే దోషం. ఒక సమాజంలో దోషం ఉన్నదనుకోండి, ఆ దోషాన్ని పోగొట్టాలి. ఎట్లాగైతే మన శరీరంలో, మన ఒంట్లో ఒక భాగం కుళ్ళిపోయిందనుకోండి, అది కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటుంది, డాక్టర్ గారు ఏం చేయాలి? అట్లాగే ఉంచాలా, లోపల ఉంచే స్కూట్లు వేస్తారా? అది తీసేయాలి బయటికి. ఎందుకు తీయాలి? డాక్టర్ గారు అది చెయ్యాలి అంటే పొట్ట కొయ్యాలి. పోస్తే కానీ అది రాదు. ఏదైనా చెడిపోతే శరీరంలో భాగం మనం చూస్తున్నాం కదా, అది తీసేయాలి. డాక్టర్ గారు కోసెల్లా తీస్తారు, రక్తం వస్తుంది, అది హింస అంటారా డాక్టర్ గారు చేసేది? డాక్టర్ గారు ఎంత హింస చేస్తున్నారు, రోజు కత్తి పెట్టి కోస్తూనే ఉంటారు అందరిని అంటామా? అలా అనకుండా ఏమంటాం, డాక్టర్ గారు దేవుడు అంటాం. అదే కత్తి అదే రక్తం అయినా దేవుడు అంటాం. ఎందుకని? ఆ ప్రాణాన్ని రక్షించాడు డాక్టర్ గారు, ఆ రోగి యొక్క ప్రాణాలను రక్షించాడు డాక్టర్ గారు. ఆ శరీరంలో ఉన్నటువంటి కుళ్ళిపోయిన భాగాన్ని తీసేయడం వల్ల ఈ రోగి రక్షింపబడినాడు. అది దోషం, ఆ కుళ్ళిపోయిన భాగం అనేది దోషం. అదేవిధంగా సమాజంలో అన్యాయం అక్రమం చేసేవాళ్ళు ఉంటారా? వాళ్ళందరూ కూడా కుళ్ళిపోయిన వాళ్ళతో సమానం. సమాజంలో ఎవరైనా అక్రమం, అన్యాయం ఇవన్నీ చేస్తూ ఉంటే అది దోషం, అది తప్పు. అలా చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఆ సమాజం రోగంతో ఉన్నట్లు అర్థం. అప్పుడు ఏం చేయాలి? క్షత్రియుడైన వాడు, పరిపాలకుడు, రాజు. క్షత్రియ అంటే ఏమిటి? క్షతాత్ త్రాయతే, ఆ సమాజంలో ఉన్న దోషభూయిష్టమైనటువంటి వ్యక్తుల నుంచి సమాజాన్ని రక్షించాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరు? అర్జునుడు, క్షత్రియుడు, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళందరూ కూడా సమాజానికి చీడ పురుగులు. వాళ్ళందరినీ తీసేయాలి. తీసేయాలంటే ఏం చెప్పాడు? సామ, దాన, భేద అన్ని చేశారు, అవ్వలేదు పని. ఇప్పుడు ఏమిటి? దండ. అందుకని వాళ్ళని చంపాలి. కనుక అర్జునుడి యొక్క కర్తవ్యం అది. ధర్మ దృష్టితో చూసిన అర్జున, నువ్వు ఈ యొక్క క్షత్రియ ధర్మం, స్వధర్మాన్ని చెయ్యాలి అన్నారు. స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి. ఎందుకంటే ధర్మాతి యుద్ధాత్ శ్రేయః అన్యత్ న విద్యతే. ఈ ధర్మయుద్ధం కంటే వేరైన శ్రేయస్సు, మంగళకరమైనది మరొకటి లేదు ప్రపంచంలో. అందుకని మన స్వధర్మాన్ని మనం చెయ్యడమే శ్రేయస్సు అన్నారు. మనకు కాని ధర్మాన్ని మనం చెయ్యకూడదు. తనకు మానిన ధర్మము మొదలు చెడ్డ బేరం అంటారు. చూసారా? తనకు మానిన ధర్మం అంటే మన ధర్మం కాదు, అది మనం చెయ్యకూడదు. చెయ్యని చేశావంటే మొదటికే మోసం అన్నారు. మొదటికే మోసం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. క్షత్రియుడు అయినప్పుడు నువ్వు ఈ సమాజంలో చీడపురుగులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తొలగిస్తేవే గాని ఈ సమాజాన్ని నీకు రక్షించడానికి వీలు కాదు. వీళ్ళని రక్షించాలి సమాజంలో అంటే వాళ్ళని తొలగించాలి. అప్పుడు నీ యొక్క కర్తవ్యం ఏమిటి? క్షత్రియుడిగా శతాసు త్రాయతే క్షత్రియ. ఈ జనమందరినీ కూడా దోషాన్ని నుంచి రక్షించాలి. ఇక్కడ దోషం ఏమిటి? ఈ యొక్క దుర్మార్గులు, వాళ్ళ నుంచి నువ్వు రక్షించాలి. రక్షించాలా లేదా అప్పుడు మళ్ళీ యుద్ధం చేయాలా లేదా చెప్పు. బాణాలు కింద పెట్టి కూర్చుంటే అప్పుడు నువ్వు క్షత్రియ ధర్మాన్ని చేస్తున్నట్లా? చేయలేదు కదా. కృష్ణ పరమాత్మ ఎంత చెప్తున్నారు చూసారా. మనం కూడా ఏ గృహస్థ ఆశ్రమంలో ఉంటే గృహస్థ ధర్మం చెయ్యాలి, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటే బ్రహ్మచర్య ధర్మం, బ్రాహ్మలైతే బ్రాహ్మణ ధర్మం, క్షత్రియులైతే క్షత్రియ ధర్మం. వాళ్లకు వాళ్లకు అన్ని ధర్మాలు చెప్పబడినాయి. దీన్ని స్వధర్మాన్ని విశేష ధర్మం అంటారు. ఇందాక చెప్పబడినటువంటి సామాన్య ధర్మాలు అందరికీ, అవి అందరూ పాటించాలి. యుద్ధం చేయడం అనేటువంటిది క్షత్రియ ధర్మం, విశేష ధర్మం అది. ఒక్క క్షత్రియుడికి మాత్రమే యుద్ధం చేసే అర్హత ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళుతుంటాం, ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఏదన్నా ట్రాఫిక్ కష్టంగా ఉంటుంది, అక్కడ పోలీసు వాడు ఉంటాడు. అంతేగాని ఏదన్నా పోట్లాడు తగాదా ఉంటే నువ్వు వెళ్ళి తీర్చకూడదు. అర్థమైంది? అది పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి. పోలీసు వాడికి అర్హత ఉంటుంది అందులో. ఎందుకంటే అతని యొక్క ధర్మం అది, స్వధర్మం అది. నువ్వు అందులో తల దూర్చకూడదు. అందుకే పోలీస్ కేసు అంటారు చూసారు. అది పోలీస్ కేసు అంటే ఏమిటి అర్థం? అది నీ కేసు కాదని అర్థం. పోలీస్ కేసు అంటే నీ కేసు కాదని అర్థం. నువ్వు అందులో తల తోర్చకూడదు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ ద్రోణుడు యుద్ధం చేయడం అది అధర్మం, క్షత్రియుడు యుద్ధం చేయకపోవడం అధర్మం. క్షత్రియుడు అయిన నువ్వు యుద్ధం చెయ్యాలి, బ్రాహ్మణుడైన ద్రోణుడు యుద్ధం చెయ్యకూడదు. క్షత్రియుడు యుద్ధం చేయకపోతే ఎంత దోషమో, బ్రాహ్మణుడు యుద్ధం చేయడం అంత దోషం. చూసారా? కనుక ఇటువంటి శ్రేయస్సునిచ్చే యుద్ధాన్ని కంటే ఇంకా మరి ఏముంటుంది అర్జున? ఇది చెయ్యి, నువ్వు నీ స్వధర్మాన్ని ఆచరించు అంటున్నారు. స్వధర్మమపి చావేక్ష నవికంపితు అర్హతి. తర్వాత శ్లోకం 32. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అదే చెప్తున్నారు ధార్మిక దృష్టి. ఈ క్షత్రియులు వీళ్ళని ఏమంటారంటే, ఇప్పుడున్న వాళ్ళనే రాజపుత్స్ అంటారు, రాజపుత్రులు అంటారు. ఆ రాజస్థానంతా కూడా రాజపుత్రులు అంటారు చూసారా. ఆ రాజపుత్రులు చాలా శౌర్యం వీర్యం అంతా ఉంటుంది వాళ్ళకి. భార్య కూడా భర్తని యుద్ధానికి పంపిస్తుంది. మీరు యుద్ధం చేసిరండి, యుద్ధంలో జయించిరండి, యుద్ధంలో వెనక్క వీపు చూపించకండి అని చెప్తుంది, బోధిస్తుంది. ఖడ్గాన్ని వాళ్ళ చేతికి ఇస్తుంది భార్య రాజపుత్రుల్లో. ఆ స్త్రీలకు అంత ధైర్యం అన్నమాట. భర్త కూడా తన యొక్క శౌర్యాన్ని చూపించడానికి వేలు కోసి రక్తాన్ని ముఖం మీద పెడతారు వాళ్ళు. ఆ స్త్రీలు ఇట్లా కోసి రక్తాన్ని బొట్టుగా పెడతారు. ఆ బొట్టుని ఇవే ఆవిడికి పెడతాడు. అంతటి ధైర్యం అన్నమాట వాళ్ళకి. యుద్ధానికి వెళ్ళడం అంటే భయపడరు మనలాగా. యుద్ధం చేయడం క్షత్రియుడికి అది రక్తంలో ఉన్నటువంటిది, వాళ్ళ జీన్స్లోనే ఉందంటారు చూసారా. అందుకని రాజపుత్ర స్త్రీలు ఎవరిని గౌరవిస్తారో తెలుసా? వాళ్ళ భర్తలు యుద్ధంలో యుద్ధం చేస్తూ విజయాన్ని పొందినా సంతోషిస్తారు, లేదా యుద్ధంలో చేస్తూ మరణించినా సరే సంతోషిస్తారు. అందుకనే సైనికులకు చూస్తారా, యుద్ధంలో చనిపోయినప్పుడు పరమవీర చక్ర ఎవరికి ఇస్తారు? ఆయన భార్యకే కదా ఇస్తున్నారు. ఆయన పోయిన తర్వాత పరమవీర చక్ర ఈవిడికి ఇస్తారు. ఆవిడ అట్లాగే ఆనందంగా తీసుకుంటుంది. చూసారా? అది శౌర్యం అంటే. అందుకని తెలుగులో ఒక కథ కూడా ఉంది, ఖడ్గ తిక్కన యుద్ధానికి పోయి యుద్ధం చేయకుండా తిరిగి వస్తే స్నానానికి ఆవిడ పసుపు గాజులు పెడుతుంది అక్కడ. తీరా పసుపు గాజులు పెడితే ఏమిటి మా ఆవిడ ఇట్లా పెట్టిందంటే, నువ్వు ఆ పిరికి ఆడపిల్లలాగా స్త్రీలాగా భయపడి యుద్ధాన్ని నుంచి వచ్చావు, నీకు ఇదే అర్హత గాజులు వేసుకో అంటుంది ఆవిడ. మాంచాల ఖడ్గ తిక్కన కథ. ఆ అంటే ఏమిటి, స్త్రీలు ఆ క్షత్రియుడు తన స్వధర్మాన్ని చేయకుండా ఇంటికి తిరిగి రాకూడదు, అలా వస్తే బలహీనుడు పిరికి పందా అని అర్థం. కనుక అట్లా చేయడం స్త్రీలు కూడా సహించరు, శౌర్యంతో ఉండాలి. భర్త అంటే ధైర్యం సాహసం, ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. ఎక్కడైతే ధైర్యం సాహసం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ధైర్యం సాహసం లేని చోట లక్ష్మి ఉండదు, పారిపోతుంది. లక్ష్మి ఉండదు అక్కడ, పారిపోతుంది. పిరికి పందల దగ్గర లక్ష్మి ఉండదు, ధైర్యం ఉంటేనే ఉంటుంది. అదే కాకుండా ఈ యుద్ధం చేయడం వల్ల నీకు స్వర్గద్వారం అపావృతం అన్నాడు. చూడండి శ్లోకం, యదృచ్ఛయా ఉపపన్నం. యదృచ్ఛయ అంటే నువ్వు అనుకోకుండా వచ్చినటువంటి అని అర్థం. తనంతట తానుగా వచ్చినది యుద్ధం నీ ముందుకి, చేయడానికి నీకు అవకాశం వచ్చింది ఇప్పుడు. యదృచ్ఛయ అంటే తనంతట తానుగా. అప్రార్థితం అని అర్థం, నువ్వు ప్రార్థించకుండా వచ్చింది ఈ యుద్ధం నీకు. వాళ్ళు దుష్టులయ్యి వాళ్ళు నీ రాజ్యాన్ని తీసుకోబట్టి నీకు యుద్ధం వచ్చింది, లేకపోతే యుద్ధం వచ్చేది కాదు. నీకు ఇక్కడ చేయడానికి నీకు అవకాశం వచ్చింది, నువ్వు ప్రార్థించకుండానే యుద్ధం వచ్చింది. యదృచ్ఛయ దీనివల్ల ఏమైంది, ఉపపన్నం ఈదృశం యుద్ధం, ఇటువంటి యుద్ధము ఉపపన్నం అంటే నీ ముందుకు వచ్చినది. ఉపపన్నం అంటే నీ ముందుకు వచ్చినది ఇటువంటి యుద్ధం. ఎవరికి వస్తుంది, సుఖినః క్షత్రియాః లభంతే. అదృష్టవంతులైనటువంటి క్షత్రియులకు మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది అర్జున, అందరికీ రాదు. ఇటువంటి యుద్ధ అవకాశం అందరికీ రాదు, ఎవరో అదృష్టవంతులకు మాత్రమే వస్తుంది, అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే వస్తుంది. నీకు వచ్చింది కనుక నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. సుఖినః అంటే అదృష్టవంతులకు, క్షత్రియాః క్షత్రియులకు, అదృష్టవంతులకు క్షత్రియులకు మాత్రమే లభంతే పొందుతున్నారు ఇటువంటి యుద్ధ అవకాశాన్ని, అందరూ పొందరు. అంతేకాదు యుద్ధంలో చనిపోతే ఆ క్షత్రియుడు స్వర్గానికి వెళతాడు, స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. మామూలు వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళాలంటే యజ్ఞం, హోమం, జ్యోతిష్ఠోమ యాగాలు చేయాలి. యజ్ఞ యాగాలు చేస్తే గాని స్వర్గానికి వెళ్ళరు అందరూ. కానీ క్షత్రియుడికి అట్లా కాదు, యుద్ధ భూమిలో రణరంగంలో మరణిస్తూ యుద్ధం చేస్తూ చనిపోయినాడంటే చక్కని స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి వాడికి, ఇంకేం చెయ్యక్కర్లేదు. చూసారా, క్షత్రియుడు యుద్ధం చేయకపోతే నరక ద్వారాలు తెరుస్తాయి. ఇక్కడ గనక యుద్ధం చేస్తే ధర్మయుద్ధం, స్వర్గద్వారాన్ని, స్వర్గాన్ని పొందుతావు అర్జున అన్నాడు. నాకు స్వర్గం వద్దన్నావు కదా నువ్వు, నువ్వు వద్దన్నా కూడా వస్తుంది అది. స్వర్గద్వారాలు అపావృతం అంటే తెరిచి ఉంటాయి అని అర్థం, తెరవబడతాయి. ఏమిటవి స్వర్గద్వారాలు, ఆ స్వర్గద్వారం నీకోసం తెరవబడి ఉంటుంది, నువ్వు ఇంకేమి చెయ్యక్కర్లేదు. ఆ యుద్ధంలో నీకు వీర స్వర్గం అన్నమాట లభిస్తుంది, స్వర్గద్వారం లభిస్తుంది అన్నాడు. యుద్ధం చేసి యుద్ధంలో జయించినా కూడా తర్వాత హాయిగా ఆనందించి నువ్వు స్వర్గానికి వెళ్ళొచ్చు, మరణించినా కూడా స్వర్గానికి వెళతావు, ఎట్లయినా నువ్వు స్వర్గానికే వెళతావు. కనుక స్వర్గాన్ని వదులుకుంటాడు ఎవడైనా, స్వర్గాన్ని వదులుకుంటాడు, కష్టపడకుండా వచ్చింది నీ ముందుకి స్వర్గం అన్నాడు. స్వర్గద్వారం అపావృతం. ఇక్కడ శ్లోకంలో సుఖినః క్షత్రియ అంది, క్షకారం వచ్చినప్పుడు దాని ముందు విసర్గ వచ్చింది కదా, ఆ విసర్గని పూర్తిగా చదవాలి. సుఖినః క్షత్రియాః శర్పరే విసర్జనీయః అని సూత్రం. ఆ యొక్క క్షకారం వచ్చినప్పుడు దానికి ముందున్న విసర్గను పూర్తిగా చదవాలి. ఎలా చదవాలి, సుఖినః క్షత్రియాః అని చదవాలి. సుఖినః క్షత్రియ అని చదవకూడదు, సుఖినః క్షత్రియాః అని చదవాలి. స్వర్గద్వారం అపావృతం ఈదృశం సుఖినః లభంతే, ఇటువంటి యుద్ధం అదృష్టవంతులకు మాత్రమే అవకాశం దొరుకుతుంది, కనుక నువ్వు చాలా అదృష్టవంతుడివి అంటున్నాడు అర్జునుడికి. తర్వాత శ్లోకం.
అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి.
అథ ఒకవేళ, అంతేకాకుండా అని అర్థం. అథ త్వం నీవు ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. ఇమం అంటే ఇటువంటి, ధర్మ్యం ధర్మయుద్ధం, సంగ్రామం అంటే యుద్ధం, గ్రామం అంటే మనం చెప్పే గ్రామం కాదు, సంగ్రామం అంటే యుద్ధం. ఎటువంటి యుద్ధం? ధర్మయుద్ధం. ఇటువంటి ధర్మయుద్ధాన్ని న కరిష్యసి, ఒకవేళ నువ్వు చెయ్యను అంటే, త్వం న కరిష్యసి చేత్, నువ్వు చెయ్యకున్నతో అని అర్థం. నువ్వు చెయ్యకపోతే అంటే ఏమిటి? అకరణే ప్రత్యవాయ, నీకు శాస్త్రం మూలంగా విధించబడినటువంటి నీ ధర్మాన్ని నువ్వు చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుంది. చెయ్యవలసిన దాన్ని చేయకపోతే పాపం, చెయ్యకూడని దాన్ని చేస్తే పాపం, చెయ్యకూడని దాన్ని చేస్తే పాపం, చెయ్యవలసిన దాన్ని చేయకపోయినా పాపం, దాన్ని ప్రత్యవాయ పాపం అంటారు. అకరణే, నిత్య అకరణే ప్రత్యవాయ, క్షత్రియుడైన వాడు క్షత్రియ ధర్మాన్ని యుద్ధాన్ని చేయడం, అది అధర్మయుద్ధాన్ని చేయడం, అది కర్తవ్యం. అది చేయకపోతే నీకు ప్రత్యవాయ పాపం వస్తుంది. ఇప్పుడు నువ్వు చేయకపోవడం వల్ల, చేస్తేనేమో స్వర్గానికి వెళతావు, చేయకపోతే పాపం వస్తుంది. అలాగే కాకుండా నిషిద్ధ కర్మలు చేసినా కూడా, చెయ్యకూడని కర్మలు చేస్తే పాపం వస్తుంది. అంటే మద్యపానం సేవించకూడదు అని చెప్పింది శాస్త్రం. మద్యపానం చేశాడనుకోండి పాపం వస్తుంది. అట్లాగే ఎన్నో నిషిద్ధ కర్మలు చెప్పింది శాస్త్రం. పరస్త్రీని పొందాలని కోరుకోవడం కూడా నిషిద్ధ కర్మ. పరస్త్రీని పొందాలని కోరుకోవడం, పరపురుషుడి భార్యను పొందాలనుకోవడం నిషిద్ధ కర్మ. మద్యం సేవించడం నిషిద్ధ కర్మ. ధూమపానం చేయడం నిషిద్ధ కర్మ. ఏమంటే అందరూ తాగుతున్నారు కదండి రోడ్డులో అన్నారు, అందుకే వాళ్ళందరికీ మహాపాపం వస్తుంది. ఇప్పుడు రాదు, జన్మజన్మల్లో అనుభవిస్తారు. మనం చేసిన పుణ్యం ఇప్పుడు అనుభవిస్తున్నాం, మనం ఇప్పుడు చేసే పాపం తర్వాత అనుభవిస్తాం, ఎక్కడికి పోదు. అందుకే నిషిద్ధ కర్మలు చేసినా పాపం వస్తుంది, చెయ్యవలసిన కర్మలు చేయకపోయినా, తన కర్తవ్యాన్ని చేయకపోయినా పాపం వస్తుంది. అది న కరిష్యతి చేత్ ఏమవుతుంది? తతః స్వధర్మం హిత్వా, నీ స్వధర్మాన్ని విడిచిపెట్టడం వలన, హిత్వా అంటే అప్పుడు, అందువలన తతః ఈ క్షత్రియ ధర్మమును విడిచిపెట్టి నువ్వు అవాప్స్యసి పాపం, పాపాన్ని పొందుతావు. అంతేకాదు అకీర్తిని పొందుతావు, నీకున్న కీర్తి మంచి పేరు కూడా పోతుంది, మాట మంచి పోతుంది సమాజంలో, గౌరవం పోతుంది, నీ విలువ పోతుంది. ఒక తప్పు చేస్తే, ఒక దోషం చేస్తే సమాజంలో విలువ ఉంటుందా? కీర్తిని పోగొట్టుకుంటావు, నీ మంచిని పోగొట్టుకుంటావు. ఇక్కడ పోగొట్టుకోవడమే కాదు, అక్కడ పాపాన్ని పొందుతావు. చూడండి, మనిషికి బాగా గౌరవంగా మంచి విలువతో ఉన్నప్పుడు, మనిషి కుటుంబంలో కానీ బయట కానీ, ఆ వ్యక్తికి ఒక తప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరు విలువ ఇవ్వరు. పూలమ్మిన తోటే కట్టెలు అమ్ముకోవడం అంటారు, చూసారా? ఒక చోట పూలు అమ్ముకుంటూ ఆనందంగా ఉన్నవాడే కట్టెలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఎలాగంటే ఒక్కొక్కసారి అవమానాలు పొందాల్సి వస్తుంది, నిందిస్తారు అందరూ. వాడు నిందించకపోయినా కూడా తప్పు చేశాననే దోషంలో అందరూ తన వైపే చూస్తున్నారేమోననే భయం, తన వైపే చూస్తున్నారేమోననే భయం. అందుకనే పేపర్లలో వస్తే న్యూస్ వాళ్ళు చాలా భయపడతారు, న్యూస్ ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అని. పెద్ద పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కథలన్నీ పేపర్లో వస్తుంది, చూసారా? ఈ సినిమా యాక్టర్లు, పొలిటికల్ లీడర్స్ పేపర్లో వచ్చిందంటే జనం అంతా వాళ్ళు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అంటారా? లేదా అవమానం కదా. కనుక అర్జునుడు కనుక ఇట్లా చేస్తే ఎంత అవమానం, నీకు పాపానికి పాపం వస్తుంది, నీకు ఎస్ఎస్ పోతుంది, గౌరవం పోతుంది. అందుకే మన కుటుంబంలో చూడండి, ఎవరైనా పిల్లలు వేరే మతం వాళ్ళని చేసుకున్నా, వివాహం చేసుకున్నా మా కుటుంబం ప్రతిష్టంతో మంటగలిపాడండి అంటారు. చూసారా, మా కుటుంబ ప్రతిష్టంతో మంటగలిపారంటే ఏమిటి అర్థం? పోయింది అని అర్థం. అందుకనే కుటుంబంలో ఆ కుల గౌరవం అంటారు దాన్ని, ఆత్మగౌరవం, కుల గౌరవం. ఈ కులం గౌరవం అవన్నీ రక్షించుకోవాలంటే మనకు తలెత్తుకొని తిరగలేమండి అంటుంటారు. చూసారా, నేను వాళ్ళ గడప ఎట్లా తొక్కేది, అక్కడికి ఎట్లా వెళ్ళేది అంటుంటారు. కారణం ఏమిటి? అవమానం. ఆ అవమానాన్ని మనిషి భరించలేడు. అందుకనే కొంతమంది అవమానాన్ని భరించలేక కూడా ఆత్మహత్య చేసుకుంటుంటారు. చూసారా, ధనమంతా పోతుంది ఒక్కొక్కళ్ళకి, ఒక్కొక్కసారి భేదవాడైపోతాడు. ఇంకా సమాజాన్ని ఎట్లా తలెత్తుకొని తిరగాలి? జైల్లో పెడతారు, జైల్లో పెట్టి 20 సంవత్సరాలలో బయటకు వస్తాడు. సమాజంలో తలెత్తుకొని తిరగలడా? తలెత్తుకొని మాట్లాడగలడా? ఎంత అవమానం మనిషికి. ఇప్పుడు నీ సంగతి కూడా అంతే అవుతుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని. నువ్వు యుద్ధంలో నుంచి కనుక పారిపోతే, నీ స్వధర్మం గనక చేయకపోతే నీకు పాపం వస్తుంది, నీకు అవమానం కూడా అన్నాడు. ఎందుకంటే తర్వాత చెప్తున్నారు లౌకిక దృష్టి 34, 35, 36 నుంచి లౌకిక దృష్టి 34 నుంచి. మనకు ఆపద్ధర్మం అంటూ ఒకటి ఉన్నది. ఆపద్ధర్మం అదేమిటి తర్వాత చెప్తాను ఈ శ్లోకంలో.
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే.
అహింస పరమో ధర్మ అన్నాం, హింస చెయ్యకూడదు అన్నాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధం చేయమంటున్నాడు, అది హింస. చాలా మంది అంటారు కృష్ణ పరమాత్ముడు ఏమిటి అర్జునుని యుద్ధం చెయ్యి యుద్ధం చెయ్యి అంటాడు, యుద్ధం చేయటం హింస కదా, అది సామాన్య ధర్మం అహింస అని చెప్పి మళ్ళీ హింస చేయమనడం ఎలా భావ్యం, అది సరికాదు కదా అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి? ప్రతి ఒక్క సామాన్య ధర్మానికి ఒక అది ఉత్సర్గ అంటాం, సామాన్య ధర్మం ఉత్సర్గ. అందరికీ సామాన్యంగా చెప్పిన ధర్మం పాటించడం అది ఉత్సర్గ. దాన్ని ఒక్కొక్కసారి మనం దానికి ఎదురుగా మనం వెళ్లాల్సి వస్తుంది, వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తుంది, హింస చేయాల్సి వస్తుంది. అది అపవాద అంటారు. కొన్ని కొన్ని క్షణాల్లో 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయండి అంటారు. చూసారా, అంటే రోజు అబద్ధం చెప్పమనే అర్థం. ఆపద్ధర్మం ఏదో ఒక ధర్మం కోసం ఆ సమయంలో ఒకటి రక్షించడం కోసము ఆ అబద్ధం చెప్పడం వస్తుంది, లేకపోతే హింస చేయాల్సి వస్తుంది. అది నీ కోసం కాదు, నీ స్వార్థం కోసం కాదు, సమాజం కోసం, ధర్మం కోసం ఆపద్ధర్మం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మనం వెళుతూ ఉంటే సిగ్నల్ వస్తే ఆగిపోవాలి మనం, జనరల్ రూల్. మనం వెళుతూ ఉంటే రెడ్ సిగ్నల్ వచ్చిందంటే ఏం చేస్తారండి? ఆగిపోతాం. ఇదేమిటి? సామాన్య ధర్మం. అంబులెన్స్ వస్తే అకీకీకీకి శబ్దం పడుతూ వస్తుంది, హార్న్ వేసుకుంటూ, అప్పుడు కూడా వాడు రెడ్ సిగ్నల్ ఉంచుకుని ఆపుతాడా? ఆపితే ఏమంటుంది? పేషెంట్ అక్కడ చచ్చిపోతాడు అంబులెన్స్లో. అందుకనే పోలీసులు జనం అందరూ కూడా వాడికి ముందు వెళ్ళు నాయన అంటాడు. అది ఆపద్ధర్మం. ఎందుకంటే ఆపత్తులో ఉన్నాడు అక్కడ, ఆ వ్యక్తి ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఉన్నప్పుడు నీ యొక్క ధర్మాన్ని ఆచరించడం అంటే ఇచ్చిన ధర్మాన్ని పాటించకుండా ఉన్నా కూడా తప్పులేదు, ఆపద్ధర్మం అంటారు అది. ఇప్పుడు ఆపద్ధర్మంలో నువ్వు పాటించకపోయినా కూడా స్వధర్మాన్ని తప్పులేదు. అర్థమైందా ఇక్కడ? అందుకని ఎప్పుడు విశేష ధర్మం, ఎప్పుడు సామాన్య ధర్మం మనం తెలుసుకోవాలి. దీన్ని అపవాద అంటారు. కనుక క్షత్రియుడికి స్వధర్మం యుద్ధం చేయడం అది ఎప్పుడు అనుమతిచ్చింది శాస్త్రం. కనుక స్వధర్మం అనేటువంటిది విశేష ధర్మం క్షత్రియుడి. అర్థమైందా? ఆపద్ధర్మం అంటే ఏందో తెలిసింది కదా. ఒక్కొక్కసారి అబద్ధం చెప్పాల్సి వస్తుంది తప్పనిసరైన స్థితుల్లో సమాజాన్ని రక్షించడానికి. అలా యుధిష్ఠిరుడు చెప్పాడా లేదా అబద్ధం చెప్పాడా? ధర్మరాజు అబద్ధం చెప్పాడా? తన కోసం చెప్పాడా? సమాజం కోసం చెప్పాడు. అందుకని అదే విధంగా ఇక్కడ ఇప్పుడు నైతిక దృష్టి చూస్తున్నారు. నైతికం అంటే లౌకిక దృష్టి. లౌకిక దృష్టి అంటే లోకులు ఏమనుకుంటారు? ఇందాక చెప్పింది నైతిక దృష్టి అంటే ధార్మిక దృష్టి అంటే నైతిక దృష్టి. ఇప్పుడు లోకులందరూ ఏమనుకుంటారు? నువ్వు తప్పు చేస్తే, నీవు ధర్మాన్ని చేయకపోతే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు మన కుటుంబంలో కూడా మన పిల్లలు ఏదైనా చేస్తే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటారు కదా. అందుకని వాళ్ళ కోసమైనా నువ్వు కొంచెం విలువలను పాటించు అంటాం, అవునా? అదే విధంగా ఇక్కడ అడుగుతున్నారు, భూతాని అవ్యయం అవ్యయాం అకీర్తిం కథయిష్యంతి. ఏ అర్జున, నువ్వు గనక యుద్ధం చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ ఉన్నారు చూసారా, వీళ్ళందరూ కూడా నీ యొక్క అంటే అజేయమైనటువంటి ఎప్పటికీ నశించనటువంటి నీ కీర్తిని వాళ్ళు సందేహిస్తారు. అకీర్తిని పొందుతావు నువ్వు. కథయిష్యంతి అకీర్తిం అంటే రేపు అర్జునుడు యుద్ధం నుంచి పారిపోయినాడు అనుకోండి, అర్జునుడు యుద్ధం నుంచి పారిపోయినాడు యుద్ధం చేయకుండా, అక్కడ అందరు తర్వాత ఏమనుకుంటారు? తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పోయి అర్జునుడు పారిపోయినాడు యుద్ధం నుంచి, తెలుసా నీకు అని చెప్పి కూర్చుని కథలు కథలుగా చెప్పుకుంటారు. కథయిష్యంతి, ఏం కథయిష్యంతి, ఏం చెప్పుకుంటారు? అర్జునుడి యొక్క అకీర్తిని గురించి చెప్పుకుంటారు, కీర్తిని గురించి చెప్పుకోరు. ఎందుకంటే నువ్వు యుద్ధం నుంచి పారిపోయినావు కదా, అందుకని నీ అకీర్తిని గురించి వాళ్ళు చెప్పుకుంటారు. అర్జున పేపర్లలో వచ్చేస్తుంది, ట్విట్టర్లో వస్తుంది. రేపు ఎక్కడొస్తుంది? అర్జునుడు రథంలో కూర్చున్నాడు ముందు, తర్వాత పారిపోయినాడు అని చెప్పి ట్విట్టర్లో వస్తుంది వెంటనే. ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా వచ్చేస్తుంది, ట్విట్టర్లో అయితే తొందరగా వస్తుంది. ఆ ట్విట్టర్ అంటే తెలుసా? తెలియకపోతే నాకే తెలియదు, మీకేం తెలుస్తుంది బాబు? కొంతమందికి తెలుసు ట్విట్టర్ అంటే ఏ న్యూస్ అయినా సరే హాట్ హాట్ న్యూస్ అన్ని అందులో వచ్చేస్తాయి, మంచివి వస్తాయి చెడు వస్తాయి అన్ని వస్తాయి అందులో. కనుక అవ్యయాం కీర్తిం, అకీర్తిం అంటే ఇక్కడ అవ్యయం అంటే ఏమిటి? శాశ్వతమైన అకీర్తిని పొందుతావును అంటున్నాడు. ఇంకా నీకు అకీర్తి వచ్చిందంటే ఇంక పోనే పోదు, అది ఎప్పుడు ఉంటుంది అని అర్థం. అవ్యయాం అకీర్తిం కథయిష్యంతి. అంతేకాదు సంభావితస్య చ అకీర్తిహి మరణాదతిరిచ్యతే. ఇంత కీర్తిని పొందిన నువ్వు ఇంద్రుడి కోసం యుద్ధం చేశావు, మహాశివుడితో యుద్ధం చేశావు, అర్జునుడంటే అందరూ గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు, అర్జునుడంటే అన్ని దేవతల గురించి దేవతల దగ్గర నుంచి ఆయుధాలను పొందారని చెప్పి అందరూ నిన్ను పొగుడుతూ ఉంటే, అటువంటి అది సంభావితస్య అంటే ఏమిటి? ప్రతిష్ట గల అని అర్థం. ప్రతిష్ట కలిగినటువంటి పురుషుడివి నువ్వు, సమ్మానం పొందినటువంటి పురుషుడు నువ్వు, అటువంటి నీకు అవమానం మరణం కంటే మరణంతో సమానం అంటున్నారు. అందుకని చాలా మంది అవమానాన్ని భరించలేక మరణిస్తారు. మరణంతో సమానం అర్జున, నువ్వు బతికున్నా కూడా చనిపోయిన వాడితోనే లెక్క అంటుంటారు చూసారా. వాడు బతికున్నా కూడా చనిపోయిన వాడితోనే లెక్క అంటే ఏమిటి? మరణాదతిరిచ్యతే అంటే మరణం కంటే కూడా ఎక్కువైనది ఈ అపకీర్తి అని అర్థం. మరణం కంటే కూడా అపకీర్తి అధికమైనది అని అర్థం. తర్వాత శ్లోకం 35,
భయాద్రణాదు పరతం మన్స్యం తే ద్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం.
నిన్ను చాలా తేలికగా చూస్తారు అందరూ అన్నాడు. లాఘవం అంటే ఏమిటి? చాలా పలచనగా, తేలికగా. ఏమని చెప్తారు? అర్జునుడు ఎవరిని వాళ్ళని చంపడం ఇష్టం లేక వెళ్ళిపోయినాడని చెప్పరు. మహారథాహ కర్ణుడు, వీళ్ళందరూ ఉన్నారు చూసావా, మహారథుడు అంటే కర్ణుడు, కర్ణుడు రెడీగా కూర్చొని ఉన్నాడు నిన్ను నిందించడానికి. అప్పుడు నువ్వు నిందించావు కదా కర్ణుడిని, నువ్వు క్షత్రియుడు కాదు నువ్వు సూతపుత్రుడు అని చెప్పి నువ్వు నిందించావు కదా. అర్జునుడు ఎదురు చూస్తున్నాడు నిన్ను నిందించడానికి. మహారథాహ స్వాం మన్స్యంతే, నువ్వు యుద్ధంలో నుంచి పారిపోతే అర్జునుడు భయం వచ్చి పారిపోయినాడు నన్ను చూసి అంటాడు కర్ణుడు. రేపు కర్ణుడు ఏమంటాడు, అర్జునుడు నన్ను చూడంగానే యుద్ధంలో నుంచి పారిపోయినాడు అంటాడు. అది నీ కాదు నిజంగా, నిజంగా అది కాదు కదా. భీష్ముడిని చంపడం ఇష్టం లేక ద్రోణుడిని చంపడం ఇష్టం లేక వెళ్ళిపోయాడని ఎవరిని చెప్తారా, ఏం చెప్తారు, ఏయ్ నన్ను చూసి పారిపోయినాడు అంటాడు. కర్ణుడే కాదు ఆర్డినరీ సిపాయి కూడా అంటాడు, నన్ను చూడంగానే పరిగెత్తిపోయినాడు అర్జునుడు అంటాడు. ఆర్డినరీ సిపాయి కూడా, ఈ సైనికుడు కూడా నన్ను చూసి పారిపోయినాడు అర్జునుడు అంటాడు. నిజం కాకపోయినా కూడా ఎవరికి తెలుసు, నువ్వు ఎందుకు పారిపోయినావో అనేది నీ మనసులో ఉన్న విషయం. అది వాళ్ళు ఏం చేసి వలవలు చిలవలుగా చెప్తారనా, చిలువలు వలవల ఏదో సరే మీకు తెలుసు వలవలు చిలువలు చిలవలు పలవలు అవాకులు చవాకులు అని అర్థం. అవాకులు చవాకులు లేనివన్నీ కల్పించి చెప్పడం అంటాం. అలా మాట్లాడతారు, అంతకంటే ఘోరం ఇంకేమిటన్నా ఉన్నదా అర్జున. భయాద్రణాద్ ఉపరతం, భయం చేత నువ్వు పారిపోయినావని నిన్ను త్వాం మహారథాః మన్స్యంతే ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం, వీళ్ళందరి చేత నువ్వు చాలా చులకనగా చూడబడతావు. భూత్వా బహుమతః అంటే పూర్వం అనేక యుద్ధాలు చేసి ఇంద్రుడికి సహాయం చేశావు, నువ్వు మహాశివుడితో యుద్ధం చేశావు, పాశ్వతాస్త్రాన్ని తెచ్చుకున్నావు, అది అర్థం. భూత్వా బహుమత అంటే అనేక విధాలుగా గౌరవింపబడి ఉన్న నీవు ఏషాం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ముందు నువ్వు చాలా చులకనైపోతావు. అప్పుడు అంత పేరుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పేరంతా గంగలో కలిసిపోతుంది అన్నాడు. కనుక దానివల్ల నీకు చాలా నష్టం. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ప్రాణం అయినా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఆ రోజుల్లో ప్రాణం పోయినా సరే నేను మాట తప్పను అంటారు. చూసారా, ప్రాణం పోయినా సరే మాట తప్పను అని అంటారు. అంటే ఏమిటి, మాటకు విలువ ఇచ్చేవాళ్ళు వాళ్ళ కీర్తి వాళ్ళ ప్రతిష్ట ముఖ్యం కానీ వాళ్ళ యొక్క జీవితం ముఖ్యం కాదు, వాళ్ళకి కీర్తి ముఖ్యం ఉన్నారు. అందుకని అవాచ్యవాదాంశ బహూన్, మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడతారు అర్జున నీ గురించి రేపు వాళ్ళు, అవన్నీ నేను వినాల్సి వస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ అన్నాడు. అందుకే కైకేయి చెప్తుంది దశరథుడితో, రఘువంశంలో గొప్ప వాళ్ళందరూ ఇంతింత పెద్ద పెద్ద వాళ్ళు, మాట తప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు గనక నాకు ఇస్తానన్న వరం ఇవ్వకపోతే మాట తప్పితే నీకెంత అవమానం అని చెప్పి గుర్తు చేస్తుంది కైకేయి. కనుక నువ్వు కూడా అకీర్తి పాలైతే అందరూ కూడా నిన్ను ఏమంటారో తెలుసా, మాట తప్పావు, క్షత్రియుడు అయి ఉండి యుద్ధం చేయలేదని చెప్పి నిన్ను నిందిస్తారు అంటున్నాడు. కనుక ఈ విధంగా కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ప్రాపంచిక దృష్టితో చూసినా కూడా నువ్వు యుద్ధం చేయాలి అర్జున అని చెప్తున్నాడు. నీ సామర్థ్యాన్ని నిందిస్తారు వాళ్ళు, నిందంతి తవ సామర్థ్యం, నీ సామర్థ్యాన్ని నిందిస్తాడు. అర్జునుడికి అసలు శక్తి ఉన్నదో లేదు, పాపం ఉంటే ఎందుకు యుద్ధం చేయడు అని అంటారు. నీకు శక్తి ఉన్నదో లేదో అని చెప్పి అనుమానిస్తారు. దీనికంటే దుఃఖం ఏముంటుంది, నీ శక్తిని అనుమానిస్తే వాళ్ళు నీకు ఇంతకంటే దుఃఖం ఏం కావాలి అర్జున అంటున్నారు. తర్వాత చూస్తాం, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.